మాతృదేవో భవ. జీవితమంతయు లౌక్యమే జీవముడిగే చిత్తశుద్ధి జగన్మాత. జీవితమంతయు లౌక్యమే జీవముడిగే చిత్తశుద్ధి. చిత్కళవమ్మా జీవము పోయగరమ్మా తల్లి, చిత్కళవమ్మా జీవము పోయగరమ్మా, జీవుడే దేవుడుగా క్రొత్త జీవితమిమ్మా, జీవుడే దేవుడుగా క్రొత్త జీవితమిమ్మా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1480వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 180వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. 264వ నామం సృష్టికర్త్రి బ్రహ్మరూప బ్రహ్మరూపాయై నమః. 265వ నామం సృష్టికర్త్రి అని 264వ నామం చెప్పుకున్నాం. 265 బ్రహ్మరూపాయై నమః. సంధులేమీ లేవు, ప్రత్యేకంగా స్పష్టంగానే ఉంది. బ్రహ్మ రూపంలో కనపడుతున్నది నువ్వేనమ్మా, నీకు నమస్కారం. దీని ద్వారా మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇతరత్రా మనకు ఏర్పడినటువంటి దేవతా రూపాలు అన్నీ కూడా ఒకే ఒక రూపం అని గమనించాలి. అందుకు ఆ దేవతా రూపాలన్నిటినీ స్తోత్రం చేస్తూ నేను రాసినటువంటి పద్యాలన్నీ ఇష్టదైవం రూపంలో వస్తాయని చెప్పాను. వచ్చిన మాట కూడా చెప్పాలి, అందుకని వచ్చేసింది. నవోదయాలోనూ విశాలాంధ్రలోనూ దొరుకుతున్నాయి. కావలసిన వాళ్ళు తీసుకోండి. వెనకాల ఓ 10-12 పేజీలు ప్రత్యేకం నిఘంటు కూడా వేశాం. పద్యాల్లో కొన్ని పదాలు తెలియవని అర్థాల రూపంలో అక్షరక్రమంలో రాశాం. ఇంతవరకు నేను ఏకాంతంగా చెప్పుకున్నటువంటి పద్యాలు ఇవి. చాలామందికి తెలియవు. అవధానాల్లో చెప్పినవి కాదు, కావ్యాల్లో అవి కాదు. నవజీవన వేదం శ్రోతలకు మాత్రం అమ్మవారి ప్రార్థన రూపంలో తెలుసు. మిగిలిన ప్రార్థనలు వారికి తెలియదు. అందులో సరస్వతి 70 పద్యాలు ఉన్నాయి, శివుడు 70 పద్యాలు పైగా ఉన్నాయి. ఇంకా విష్ణువు, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి, అందరి దేవతల గురించి ఉన్నాయి. హిందువులు ప్రధానంగా ఆరాధించే దేవతలను అందరి గురించి నేను రాశాను. అదేదో అనుకో పని కట్టుకుని రాసినవి కాదు, ఆయా దేవతల ఆలయాలు దర్శించినప్పుడు, మా ఇంట్లో ఉన్నప్పుడు నాకు కలిగిన భక్తిభావం ద్వారా రాసినవి. అవి సహజమైనటువంటి భాషలో ఉంటాయి. అది ఇష్టదైవం. అంచేత ఆ ఇష్టదైవాలుగా మనం అనుకుంటున్నవన్నీ బ్రహ్మరూప ఆవిడ రూపాలే. అందుకే బ్రహ్మరూపాయైన మహ చతుర్ముఖ బ్రహ్మస్వరూపురాలు. హిరణ్య గర్భుడు బ్రహ్మ అంటారు, చతుర్ముఖుడు అంటారు. ఆ చతుర్ముఖ బ్రహ్మ రూపంలోనే సృష్టి చేసినారు. బ్రహ్మగుణం ఏమిటి? రజోగుణం. అందుకే బ్రహ్మదేవుడు రంగు ఎరుపు. బ్రహ్మదేవుడు రజోగుణానికి ప్రత్యేక. చతుర్ముఖాలు 4 దిక్కులకి ప్రత్యేక. దిక్కులు ఏర్పడకుండా సృష్టి ఏర్పడదు. 4 దిక్కులకి చతుర్ముఖాలు ప్రత్యేక. అందుకే ఆయన తాను సదాశివుడితో సమానమని అహంకరించబట్టే 5వ తలకాయ శివుడు తీసి పారేశాడు. 4 జాలు లేని పని పనికి అన్నాడు ఆయన. వేషాలు వేస్తే అంతే. వేషాలు వేస్తే బ్రహ్మదేవుడు తలకాయ మిగలేదు, మనమనగా ఎంత. ఇందు అదే విష్ణు పురాణంలో కూడా మనకు స్పష్టంగా ఉంటుంది. బ్రహ్మ విష్ణు శివ బ్రహ్మన్ ప్రధాన బ్రహ్మశక్తయ అని ఉంటుంది. బ్రహ్మ విష్ణువు శివుడు అనే 3 కూడా ప్రధాన బ్రహ్మశక్తయ పరబ్రహ్మశక్తులేనయ్యా అన్నాడు. అంచేత మనం చతుర్ముఖ బ్రహ్మగా ఆరాధించినా గౌరవించినా భావించినా అది కూడా అమ్మవారి రూపమే. వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాతు. 4 మోములన్ నిగమనాదములుప్పతిలన్ ప్రచండవాతూలహతింజనించు రథతోడి గుహావడి నొప్పు మేరువున్బోలె పయోజపీఠి మునుముఖ్యులు గల్వగ కోరుచున్న అని చెప్పి పెద్దనగారు అద్భుతంగా స్తోత్రం చేశాడు. కూరుచుండి ఒడ్డోలగమున్న ధాత విభవోజ్వలు చేయుత కృష్ణరాయని. బ్రహ్మస్వరూపాన్ని భావన చేయాలి, ప్రార్థన చేయాలంటే పద్యాలు సిద్ధంగా ఉన్నాయి. మను చరిత్రలో ఉన్నాయి, పోతనగారి భాగవతంలో ఉన్నాయి. చాలా తెలుగు కావ్యాల్లో బ్రహ్మస్తోత్రాలు చాలా బాగుంటాయి. అందుకే నేను వర్ణన రత్నాకరం అనే ఒక పుస్తకం 23 సంపుటాల పైన వెలువడిందని చెప్పాను. అందులో అది మీరు కొనుక్కుంటే అవకాశం ఉండి, సాహిత్యాసక్తి ఉన్నవాళ్ళందరూ కొనుక్కుంటే అందులో బ్రహ్మస్తోత్రాలు, విష్ణు స్తోత్రాలు, రుద్రస్తోత్రాలు, పార్వతీ స్తోత్రాలు, లక్ష్మీ స్తోత్రాలు కావ్యాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకచోట చేర్చి ఇచ్చారు. ఈ పద్యం చూడండి ఎంత బాగుందో. 4 మోములన్ నిగమనాదములుప్పతిలన్ ప్రచండ వాతూలహతింజనించు రథతోడి గుహావడి నొప్పు మేరుగున్బోలే. బ్రహ్మదేవుడు మేరు పర్వతం మీద ఉంటాడు. పర్వతం మీద ఉండేవాడు ఆయనే మేరు పర్వతం అన్నారు. మరి పర్వతంలో గుహలు ఉంటాయి కదండీ, నాలుగు నోళ్ళకి ఉండే నాలుగు నాలుగు నోళ్ళు నాలుగు గుహలే కదా అన్నారు. నాలుగు మోములన్ నిగమనాదములుప్పతిలన్ కొండ గుహలోంచి అనే నాదం వచ్చినట్టే నాలుగు బ్రహ్మదేవుడి నోట్లోంచి కూడా ఓంకారమే కదా వచ్చేది, నాలుగు వేదాలతో పాటుగా మూలం అదే కదా. అంచేత ఆయన ఆ నోళ్ళన్నీ పర్వత గుహలు, ఆయన పర్వతం ఆ నోళ్ళు గుహలు. ప్రచండవాతూలహతిన్ జనించు రథతోడి గుహావడి నొప్పు, విశిష్టంగా వీస్తున్నటువంటి వాయువులు, గుహలోంచి వస్తున్న వాయువులు శబ్దం చేస్తున్నట్టే నినదిస్తున్నట్టే బ్రహ్మనోళ్ళు నాలుగు కూడా ఓంకారాన్ని నినదిస్తున్నాయ్యా. అంచేత ఆయన మేరు పర్వతమే అన్నాడు. మేరు ఉన్గోలే పయోజపీఠీ పద్మం మీద మునిముఖ్యులు గొల్వగా వశిష్ఠాది మహర్షులందరూ సేవిస్తూ ఉండగా కూరుచుండి ఒడ్డోలగమున్న ధాతాబద్ధ మహారాజులగా కొలువు తీరినటువంటి బ్రహ్మదేవుడు విభవోజ్వలు చేయుత కృష్ణరాయనిన్, మా కృష్ణరాయల్ని వైభవంతో నివసింపజేయునుగాక, విలసిల్లజేయునుగాక అని పెద్దనగారు మనుచరిత్ర ప్రారంభంలోనే ఆశీర్వదించాడు, బ్రహ్మదేవుడు స్తుతించాడు. అటువంటి బ్రహ్మస్తుతి పద్యాలు మనకి ఎన్నో ఉన్నాయి. బ్రహ్మకి గుడి కట్టద్దు అని, లింగ ఆకారం పెట్టద్దు అని చెప్పారు తప్పితే బ్రహ్మని స్తుతించవద్దు అని ఎవరూ చెప్పలేదు. అంటే అజ్ఞానంతో అలాగా అది ఏదో స్తుతి చేస్తూ ఏదో అవుతుంది అనుకోకూడదు, తప్పది. ఆ ఆకారము గుడి కూడా శివరాత్రి కథకి సంబంధించి ఆయన అసత్యం మాట్లాడాడు కాబట్టి శిక్ష వేశారు. అంటే అసత్యం మాట్లాడితే బ్రహ్మదేవుడికి కూడా శిక్ష వేసినటువంటి ఏకైక జాతి భారత జాతి, ఏకైక మతం హిందూ మతం, ఏకైక ధర్మం హిందూ ధర్మం. అంత గొప్పది మన హిందూ ధర్మం. బ్రహ్మదేవుడు కూడా క్షమించలేదు. మనకి సత్యమే ఎక్కువ దేవుడి కంటే. మనం ఇవాళ సత్యాన్ని మాట్లాడకుండా దేవుణ్ణి పట్టుకుంటున్నాం మనం. మేము మాట్లాడిన అసత్యాలన్నీ మాఫీ చేసేయాలి, ఏదో రైతులు రుణమాఫీ లాగా. మనం సత్యం మాట్లాడడం నేర్చుకోవాలి, సత్యానికి కట్టుబడి ఉండాలి. సత్యం కోసం హరిశ్చంద్రుల్లో అవసరమైతే కాటికాభర్తనానికైనా ఒప్పుకోవాలి, కానీ అసత్యాలన్నీ మాట్లాడేసి, అబద్ధాలన్నీ మాట్లాడేసి, ఓ విపరీతంగా డబ్బులు సంపాదించేసి అక్రమంగా దాచిపెట్టేసుకుని మొత్తం ఈ పాపాలు పోవడానికి దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాం మనం. సరిగ్గా ఏది వద్దో అదే చేస్తున్నాం మనం, ఏది వద్దని చెప్పారో అదే చేస్తున్నాం మనం. దేవుడి కంటే కూడా సత్యం ముఖ్యమయ్యా అంటే అబ్బే మాకు దేవుణ్ణి పట్టుకుంటే ఈ దోషాలన్నీ పోతాయండి, ఏ దేవుణ్ణి పట్టుకుంటే పోతాయని 100 దేవుళ్ళు మనమే సృష్టించేసాం. మనం అడగడం మొదలుపెట్టాక ఇంకా పండితులు కొంతమంది దేవుళ్ళని సృష్టిస్తారు. వాడేది వాడే దేవుడు అంటాడు కొంతకాలానికి. నా మాట వినకపోతే నిన్ను దేవుడు చంపేస్తాడు అనేవాడండి. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి దయచేసి, టాల్స్టాయ్ చెబుతాడు తన రచనల్లో, నా మాట వినకపోతే నిన్ను దేవుడు చంపేస్తాడు అనేవాడు రేపొద్దున్న ఆ మాట వినకపోతే నేనే చంపేస్తానంటాడు. ఇవాళ దేవుడు పేరు మీద చెబుతాడు ఆ భయాన్ని, నేను చెప్పిందే నిజం, నేను చెప్పింది నమ్మకపోతే దేవుడు నిన్ను శాసిస్తాడు, దేవుడు నిన్ను శపిస్తాడు. ఇది భయపడ్డం. ఇదంతా ఏ పవిత్ర గ్రంథాల్లో ఈ మాటలు ఉండవు, వీళ్ళు పుట్టిస్తారు. మంచిది, రేపొద్దున నేనే చంపేస్తానంటాడు, రాజు చేత చంపింపజేస్తాడు. అలా జరిగాయి పాశ్చాత్య దేశాల్లో. వాళ్ళు చెప్పిన ప్రకారం వినడం వాళ్ళు శుభ్రంగా లేపేశారు, ఉరిదీసి పారేశారు. ఇటువంటి మాటలు హిందూ ధర్మంలో ఉండవండి. ఉన్నా నమ్మక్కర్లేదండి ఎవడని చెప్పిన. చాలా ప్రజాస్వామికమైన మతం ప్రపంచంలో ఏదైనా ఉంటే హిందూ మతం ఒకటే. అందుకే ఇక్కడ స్పష్టంగా ఉంటుంది, అక్కడ చతుర్ముఖ బ్రహ్మస్వరూపురాలు, ఆయనే మేరు పర్వతం. అటువంటి బ్రహ్మ మా కృష్ణరాయల్ని కాపాడును కాక. అసత్యం మాట్లాడడం కారణంగానే బ్రహ్మదేవుడు గుడి కట్టద్దు అన్నారు, కానీ ఏమీ స్తుతి చేయొద్దని, ప్రశంసించద్దని ఎవరూ చెప్పలేదండి. అది ఎట్టి పరిస్థితుల్లో దోషం కాదు. హాయిగా బ్రహ్మదేవుడు పద్యాలన్నీ కావ్యాల్లో ఉంటాయి. కావ్యాలన్నీ చదవలేని వాళ్ళు వర్ణ రత్నాకరం పుస్తకం కొనుక్కుంటే అందులో ప్రతిపదార్థం తాత్పర్యాలతో సహా ఉన్నాయి. ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి సంపాదకత్వంలో దేశంలో ప్రసిద్ధులైనటువంటి పండితులు అందరూ రాశారు వాటికి. సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి 266 నామం, గోప్త్రియై నమక. ఇది కూడా రాయడం కష్టమే. గోప్త్రియై కింద తావత్తు, దాని కింద రావత్తు, దాని కింద యావత్తు, దాని కింద అయిత్వం. ఎందుకంటే గోప్త్రీ ఈకారాంత శబ్దం. గోప్త్రియై గోప్త్రీభ్యాం గోప్త్రీభ్యగ అని ఉంటుంది. గోప్త్రి అంటే గోపనం కారయతి ఇది గోప్త్రి. గోపనం అంటే రక్షణం, రక్షణ చేసేది అమ్మవారే. రక్షణ చేసే రూపం ఏమిటండి? సత్వగుణంతో. సృష్టి రజోగుణంతో ఏర్పడితే రక్షణ ఎప్పుడు సత్వగుణంతో ఉంటుంది. రజోగుణం కారణంగానే రజస్వరైనటువంటి స్త్రీ మనకి తల్లి అయి జన్మనిచ్చింది. ఆవిడే తర్వాత సత్వగుణంతో మనల్ని రక్షిస్తుంది. అంచేత స్త్రీలోనే ఈ మూడు గుణాలు ఉన్నాయి. ఆవిడే మనకు అవసరమైనటువంటి నిద్రను కూడా కల్పిస్తుంది. నిద్రపోకపోతే తన పక్కనే పడుకోబెట్టుకుంటుంది. ఓ పిచ్చి ప్రేమ ప్రదర్శిస్తోంది. తల్లి ఎప్పుడు పిచ్చి ప్రేమ ప్రదర్శిస్తుంది, బిడ్డ తప్పులు కూడా పట్టించుకోదు. ఆ తప్పులు పట్టించకుండా పిచ్చిగా ప్రేమించడం అంటే దాన్ని తమో గుణం అంటారు. అంచేత రజస్వరైనటువంటి రూపంలో మన కనడానికి యోగ్యత సంపాదించిన రూపంలో స్త్రీ రజోగుణవతి అవుతోంది. మనని పెంచేటువంటి ప్రేమ రూపంలో సత్వగుణవతి అవుతోంది. మనకి మన మీద పిచ్చి ప్రేమ ప్రదర్శిస్తూ మనం ఏం చేసినా సరే కాపాడే రూపంలో బోళాశంకరులాగా ఆవిడ కూడా తమో గుణవతి అవుతోంది. ఈ మూడు గుణాలు స్త్రీలో ఉండబట్టే తెలుగు భాషలో స్త్రీ అన్నారు. సకారం సత్వగుణం, దాని కింద తావత్తు తమోగుణం, దాని కింద రావత్తు రజోగుణం. ఈ మూడింటిని ఆవిడ ఆదిశక్తి రూపంలో పాలిస్తుంది కాబట్టి ఈకారం చేర్చారు. స్త్రీ ఈకారం ఐం హ్రీం శ్రీం అమ్మవారి బీజాక్షరం. ప్రతి స్త్రీ ఆదిపరాశక్తి స్వరూపం. యావత్తు స్త్రీ జాతికి నమస్కారం. అంచేత గోప్త్రియే నమః. గోప్త్రి అంటే సత్వగుణంతో ఆవిడే ఈ జగత్తును రక్షిస్తుంది. రక్షణ అంటే ఏమిటి? పాలకులు ప్రజల్ని రక్షించాలి, పాలించడం కాదు. పాలన అనే దానికి అర్థం మారిపోయింది. పాలకులు అంటే ఏదో అధికారులు, వాళ్ళు శాసిస్తారు అన్న ధోరణి వచ్చింది. లేదు, అలాంటి అర్థం లేదు అక్కడ. పాలన అనేటువంటి ధాతువుకి రక్షణ అని అర్థం. అందుకే రఘువంశరాజులు ప్రజల్ని పాలించారు. ఎలా పాలించారో చెబుతాడు రఘువంశంలో ప్రథమ సర్గంలోనే కాళిదాసు. ప్రజానాం వినయాధానాత్ రక్షణాత్ భరణాదపి సపితా పితరస్తాసాం కేవలం జన్మహేతవక అని దిలీప్ మహారాజు గురించి చెబుతాడు. ప్రజానాం వినయాధానాత్, ప్రజలకి వినయాన్ని నేర్పడం వల్ల. వినయం అంటే ఏదో లొంగుబడి ఉండడం కాదు. వినయం విశేషేణ నయం, నడిపించుకునే విధానం, అప్లికేషన్ అంటారు ఆంగ్లంలో. ప్రజలు తమ జీవితాలు తాము నడిపించుకునే విధంగా పరిపాలన చేయాలి. మీకు ఆ పథకం పెట్టాం, ఈ పథకం, ఇంట్లో కూర్చోండి, మీకు 3,000 ఇస్తాం, 2,000 ఇస్తాం, ఉద్యోగం లేనివాడికి 2,000 ఇస్తాం, ఉన్నవాడికి 5,000 ఇస్తాం. ఈ పథకాలన్నీ పెట్టడం ఉంది. ప్రజల్ని బెచ్చగాళ్ళం చేయడం, బానిసలను చేయడం, ఎప్పుడు ప్రభుత్వం మీద ఆధారపడేలా చేయడం. ఈ భయంకరమైన వ్యవస్థ. ఒక వ్యవసాయదారుడు విత్తనాలకి ప్రభుత్వం మీద ఆధారపడాల్సి వస్తుంది. ఏం కర్మ వచ్చిందండి దేశంలో? తాను దాచుకున్న ధాన్యం నుంచి విత్తనాలు వచ్చే అవకాశం లేదండి. ఈ విత్తనాలు అమెరికా నుంచి రావాలి. బీటీ అంటాడు, పీటీ అంటాడు, జేటీ అంటాడు, ఏమంటాడో తెలియదు. అప్పుడు కూలిపోతాయి. దానికి ప్రభుత్వమే, రుణానికి ప్రభుత్వమే, సాగుకి ప్రభుత్వమే, కోతకి ప్రభుత్వమే, చివరికి ఆ ధర రావడానికి ప్రభుత్వం. మొత్తం ప్రభుత్వానికి బానిసలు చేసేశారు రైతుల్ని. కానీ గోప్త్రి అన్న మాటకి, గోపనం అనే మాటకి, రక్షణ అనే మాటకి మన ప్రాచీన సంప్రదాయం, సంస్కృత సాహిత్యం మనకేం చెబుతోంది అంటే ప్రజానాం వినయాధానాత్, ప్రజల్ని వాళ్ళ బతుకు వాళ్ళు బతకనేవయ్యా, నువ్వెందుకయ్యా డబ్బులు ఇచ్చి బిచ్చగాళ్ళం చేస్తావు? నీ ఓట్ల కోసం, నీ ఎన్నిక కోసం. పాలకులైన వాళ్ళు ఈ నీతి మారుతుందని నేను అనుకోను. మా పరమస్వార్థమూర్తులే ఈవేళ పాలకులు. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. వారి నుంచి నేను ఆశించేది లేదు, వారికి నేను భయపడేది లేదు. పరమస్వార్థమూర్తులే పాలకులుగా ఉన్నారు. ప్రతి ఒక్కడు వాడు కొడుకుని దింపేస్తున్నాడు రంగంలోకి. ఇదా పాలన. పాలనాత్ రక్షణ కల్పించాలి. ముందు ప్రజలను వాళ్ళ బతుకు వాళ్ళు బతకనియ్యాలంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయాలి. ఒక వ్యవసాయానికి ఆయన పెట్టుబడి ఖర్చులు చూస్తున్న గిట్టుబాటు ధర కల్పిస్తే ఆ నిర్ణయించేటువంటి సంఘంలో రైతులే ప్రధానంగా ఉంటే ఎందుకు జరుగుతుందండి అన్యాయం? రైతులు కేవలం ఏదో బైతులయ్యారండి. వాళ్ళు ఓటేసి అమాయకులైపోయారండి, అమాయకులైపోయారు. రైతులకు జరుగుతున్న అన్యాయం దేశంలో ఏ వర్గం వాళ్ళకి జరగడం లేదండి. ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా చాలా క్షోభపడుతున్నాను నేను. మా నాన్నగారు రైతు, బ్రాహ్మడైనా వేదం చదువుకుని ఆయన వ్యవసాయం చేశారు. 18 ఎకరాలు వ్యవసాయంతో మమ్మల్ని మొత్తం 9 మందిని పెంచి పోషించారు ఆయన. 18 ఎకరాల్లో 1 ఎకరం సెంటు పొలం, గజం స్థలం అమ్మలేదు. ఆయన తండ్రి ఆయనకి ఏమి ఇచ్చాడో అది పువ్వుల్లో పెట్టి మాకు ఇచ్చాడు ఆ తండ్రి. ఇప్పటికి మర్చిపోలేము ఆ తండ్రిని. తద్దినం పెట్టగానే సరిపోలేదండి, రోజు అనుకుంటాం నాన్నగారు ఇచ్చిందని. ఎందుకంటే మరి 9 మందిని, ఇద్దరు పిల్లలు ఉన్నవాళ్ళు, ఇవాళ ఆస్తులు అమ్మేస్తున్నారు. 9 మంది ఉన్న ఆయన ఆస్తి అమ్మలేదండి. వాళ్ళ మా తాతగారు ఆయనకి ఇచ్చింది, మాకు తిరిగి ఇచ్చాడు ఆయన. మా పరిస్థితుల కొద్దీ మేము అమ్మేసుకున్నాం కానీ ఆయన ఏమీ అమ్మలేదు. మరి మీకు ఎప్పుడు చెప్పేవారు ఆయన, ఇదే ఇస్తున్నాను రాబాయ్, మధ్యమం పితరార్జితం, నేను సొంతంగా సంపాదించింది ఏం లేదు రాయన, మధ్యమం పితరార్జితం, ఉత్తమం స్వార్జితం, మీ ఉద్యోగాలతో, మీ మీ పద్ధతులతో, మీ వృత్తులతో మీరు సంపాదించుకోండి, పెంచుకోండి, మీ పిల్లలకి ఇచ్చుకోండి, నేను మీకు ఇచ్చేస్తున్నాను అని 18 ఎకరాల పొలాన్ని, సొంత ఇంటిని అలాగే ఉంచి ఇచ్చారండి. ఆ తండ్రిని చూసి ఎప్పటికీ గర్వపడతామండి మేము తలుచుకుని. లోకమంతా అంతే. పాలకులు అలా ఆలోచించాలి, మా కాళ్ళ మీద నిలబడేలా శక్తిని మా నాన్నగారు మాకు ఇచ్చారు స్పష్టంగా. మేము మనకి ఇన్ని ఎకరాల పొలం ఉంది కదండి, నేను వ్యవసాయం చేసుకుంటూ ఉంటాను నేనే అన్న. నా ఉదాహరణ చెబుతున్నా, 20 ఏళ్ల వయస్సులో 77 సంవత్సరాలు నాకు 18 ఏళ్ళు ఎంతో వయస్సు, అప్పటికేదో డిగ్రీ అయిపోయింది నాకు. అప్పుడు భక్తి బాగా ఉండేది, విష్ణు సహస్రం పట్టుకుని వదిలేవాడిని కాదు నేను. నిరంతరం ఏదో హనుమాన్ చాలీసా, శివుడికి అభిషేకం, ఇది చూసి నాకు ఆ పల్లెటూళ్ళలోనే ఉండాలని ఉండేది. వెంటనే ఓ మా అన్నదమ్ములు కూడా చెప్పారు, ఓ మాట మా నాన్నగారికి చెప్పాం, నేను పెళ్లి చేసుకున్నా చేసుకోపోయినా ఇక్కడే ఉండిపోతానండి, చేసుకున్నా కూడా ఏం పర్వాలేదు, మీకు సేవ చేయాలి కదా నాన్నగారు, అమ్మ మీరు పెద్దవాళ్ళు అయిపోయారు అని 70 ఏళ్ళలో మా నాన్నగారికి మా పథకం చెప్పాం. మా అన్నదమ్ములను కూర్చుని నేను ఉద్యోగానికి వేరే ఊరు వెళ్ళను, డిగ్రీ చదివాను, ఇంక పైన ఏమీ చదవను, నేను ఏ ఉద్యోగమో నేను చేయను, వ్యవసాయం చూసుకుంటాను, 18 ఎకరాలు ఉంది కదా మనకి, సొంత ఇల్లు ఉంది కదా, ఇక్కడ ఉండి వ్యవసాయం చూసుకుంటే అన్నదమ్ములకు వాళ్ళ వాటాలు ఏవో వాళ్ళకి పంపిద్దామండి, నేను బతుకుతాను అంటే ఆశ్చర్యకరంగా మా నాన్నగారు శ్రేయోభిలాషండి. గోప్త్రి పాలన అంటే అర్థం తెలిసిన ఒరే సన్నాసి, చిన్నవాడివిరా నువ్వు రా, నీకు రహస్యం చెబుతానని గదిలో కూర్చోబడి చెప్పాడు. ఆయన చెప్పిన రహస్యాన్ని నేను బహిరంగంగా చెబుతున్నా, కుటుంబాలు బాగుండడం కోసం. నా తండ్రి చెప్పిన రహస్యమే నన్ను ఈవేళ ప్రపంచంలో ప్రసిద్ధుని చేసింది, కాపాడింది. నేను ఆ 18 ఎకరాలు నమ్ముకుని అన్నదమ్ములకు వాటాలు పంపిస్తూ ఉంటుంటే నేను నా పిల్లలు మట్టి అయిపోయేవాళ్ళం అనుమానం వల్ల. ఆ ఆదాయం ఏ రకంగానూ సరిపోదు. ఎందుకంటే ఆయన 18 ఎకరాలు జమీందారండి, మేము పంచుకుంటే ఏమైంది, 2.5-3 ఎకరాలు వచ్చింది ఒక్కొక్కడికి, 4 ఎకరాలను వాళ్ళందులో తల్లిదండ్రుల వాటా ఉంటుంది కదా, ఏమైపోతుంది 3-4 ఎకరాలతో. అది చెప్పారు ఆయన, నీ పంచుకుంటే ఎంత వస్తుంది, అది నీది రా అబ్బాయి, మాయలో పడకు, నీ ఉద్యోగం నువ్వు చేసుకో, నీ చదువు నువ్వు చేసుకో, ఎక్కడెందుకు ఉన్నావు అంటావు, మాకు నీ సేవలు అవసరం లేదని చెప్పాడు ఆ తండ్రి నిజంగా. ఎందుకంటే నేను బాగుపడడం కోసం, అప్పటికి ఆయనకు పక్షవాతం వచ్చింది, అయినా మా సేవలు అవసరం లేదురా, అమ్మ ఉంది చేస్తుంది పర్వాలేదు, అంత కాకపోతే అప్పుడు చూద్దాం, నీ ఉద్యోగం మనకు తెలియదు, నీకు ఎందుకు జరుగుతుందో, ఇది నువ్వు వెళ్ళిపో అని మెడబట్టి గెంటేటండి నన్ను ఉద్యోగానికి. ఎక్కడో వరంగల్ వెళ్ళి మహేశ్వరంలో గురుకుల విద్యాలయంలో ఉపాధ్యాయుడిగా చేరి పనిచేశాను. ఆ అనుభవం, ఆ తెలుగు, ఆ పాండిత్యం, ఆ సమస్య పూర్ణాలు, ఆ అవధానం, ఆ ప్రసంగాలు ఇవాళ ఇంతవాణి చేసాయి. అయితే ఎలా తీసుకోగలుగుతాం 60 ఏళ్ల వయసులో, ఏమి గవర్నమెంట్ ఉద్యోగమా పెన్షనా? తండ్రి వినయాధాన, తండ్రి అంటే అది, కుర్రాడికి తన కాళ్ళ మీద తాను నిలబడే విధానాన్ని తల్లిదండ్రులు నేర్పాలి. కానీ మనకు ఉన్నారా బోర్డులోని, ఏ అక్కర్లేదు, ఎలా ఉన్నా పర్వాలేదు, మేము చూసుకుంటాం, నేర్పకూడదండి అలాగా. దిలీపుడు రాజుగానే ఆ పని చేశాడు, పాలన రక్షణ కల్పించాలి, ప్రజా ప్రభుత్వాలు చేయవలసిన పని ఏంటంటే రక్షణ కల్పించాలి. ఇవాళ మహిళలకి రక్షణ లేదు, పసిపిల్లలకి రక్షణ లేదు, మైనార్టీల మీద మానభంగాలు జరుగుతున్నాయి, పిల్లల్లో విషభావాలు వ్యాపిస్తున్నాయి. 4వ తరగతి కుర్రాడిని 9వ తరగతి కుర్రాడు చంపేసేట్ ఏకంగా, 9వ తరగతి కుర్రాడు చేసే పని అయింది. ఎందుకయ్యా నీకు ఆలోచన వచ్చిందంటే స్మార్ట్ ఫోను ల్యాప్టాప్ తల్లిదండ్రులు కొనిచ్చారట, అవి చూశాను నాకు ఈ ఆలోచన వచ్చిందని చెప్పాడు నేను స్పష్టంగా. 50 తల్లిదండ్రులను సిగ్గుపడి చచ్చిపోవద్దా, పిల్లలకి స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నందుకు, ల్యాప్టాప్లు ఇస్తున్నందుకు. తన పినతల్లి కొడుకుని చెప్పేశాడండి పత్రికలో వచ్చిన వార్త, పినతల్లి కొడుకుని 4వ తరగతి కుర్రాడు, వాడికి నిండా 5-8 ఏళ్ళు లేవు, చాటుకు పిలిచికళ్ళు చంపేశాడు. నీకు ఎందుకు వచ్చింది దౌర్భాగ్యపు ఆలోచన, స్మార్ట్ ఫోన్ ల్యాప్టాప్ శుభ్రంగా చూపించాడు, వాడి దగ్గర ఉండవని హత్య ఉదంతాలు అవన్నీ చూస్తున్నాడు వాడు. అచ్చైపోతే ఏం చేస్తాడండి, సత్యనారాయణ వ్రతం చేస్తాడా, హత్యలు చూసేవాడు. వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుతున్నాం, వాళ్ళకి ఏం బాధ్యత వహిస్తున్నాం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేస్తున్నాం, మన కత్తులెట్టి పొడుచుకునేలా చేస్తున్నావా? యావత్ ప్రభుత్వం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజం, ప్రసార మాధ్యమాల వారు అందరం ఆలోచించాల్సిన విషయం కదా ఇది. ఆ పిల్లలు మన పిల్లలైతే ఆ తల్లిదండ్రులు ఎంత శోకిస్తున్నారు, చంపిన వాడి తల్లిదండ్రులు కూడా, చచ్చిపోయిన వాడి తల్లిదండ్రులు అందరూ బాధపడతారండి. ఎందుకు వస్తుంది అసలు పాలన అనే మాటకు అర్థం మారిపోయింది. ప్రజానాం వినయాధానాత్ రక్షణాత్ పాలనాదపి, ప్రజానాం వినయాధానాత్ పాలనాత్ భరణాదపి, రక్షణాత్ భరణాదపి, ప్రజానాం వినయాధానాత్ రక్షణాత్ భరణాదపి, స పితా పితరస్తాసాం కేవలం జన్మహేతవక. దిలీప మహారాజు ఎంత చక్కని పరిపాలన చేశాడంటే ప్రజల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేశాడు. ఫీజు రీఎంబర్స్మెంట్ పేరు మీద మీ చదువు మేమే కట్టేస్తాం, వృద్ధాప్య పింఛన్ మీద మీకు మేము డబ్బులు ఇచ్చేస్తాం, వితంతు పింఛన్ మీద మేము డబ్బులు ఇచ్చేస్తాం, నిరుద్యోగ భృతి మీద 3,000 ఇచ్చేస్తాం, అన్నీ మీకు డబ్బులు ఇచ్చేస్తాం అనే దిక్కుమాలిన పథకాలు పెట్టలేదండి. వీటికి సహజంగా ప్రజలు పడిపోతారు, ప్రజలు తప్పనద్దు పడిపోతారండి, వాళ్ళు సామాన్యులు. మాన్యులు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు, స్వార్థం కోసం కాదా? మళ్ళీ మేమే అధికారానికి రావాలి, మళ్ళీ మేమే అధికారానికి రావాలి, ఇవన్నీ ఎవరు పెట్టారో ఆలోచించుకోండి, మాకే ఓటేయండి. ఈ బిచ్చగాళ్ళ తయారయ్యారు రాజకీయ నాయకులు, ఓట్ల బిచ్చగాళ్ళు. మా మీద నమ్మకం ఉంటే మాకు వేయండి అని అడగట్లేదండి. మేము ఇది చేసాం, ఆ పథకం పెట్టాం, ఈ పథకం పెట్టాం, బ్రాహ్మణులకు ఇది పెట్టాం, కమ్మవారికి ఇది పెట్టాం, రెడ్లకి ఇది పెట్టాం, దళితులకు ఇది పెట్టాం, ఆర్య వైశ్యులకు ఇది పెట్టాం, మీరు అందరూ వేసేయండి అని వర్గాలు వర్గాల వారీగా తాంబూలాలు ఇస్తున్నారండి. మొత్తం రాజకీయాలు ఏ దశకు చేరిపోయాయంటే మొత్తం బంగాళాఖాతంలో కలిపేయాలి దేశాన్ని పట్టుకెళ్ళి ఆ స్థితి కలిపోయింది. వర్గాల వర్గాలుగా పోషిస్తారా, కార్పొరేషన్లు పెట్టి ఎంతకాలం చేస్తారు, ఎన్ని కులాలకు ఇస్తారు? మీరు ఇస్తున్న కొద్ది కొత్త కులాలు పుడతాయి మిత్రమా, రాజకీయ మిత్రులారా, మంత్రులారా, నాయకులారా, గ్రహించండి దయచేసి. ఇది కంఠశోష అయినా పర్వాలేదు, గ్రహించండి దయచేసి. మీరు ఇస్తున్న కొద్ది కొత్త కులాలు పుట్టుకొస్తాయి, ఒకే కులం మూడు కులాలు అవుతుంది, ఎందుకంటే డబ్బులు ఇస్తున్నారు కాబట్టి. ఎన్ని కార్పొరేషన్లు పెడతారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి ఎందుకు కల్పించరు? మన అధికారం ముఖ్యమా, ఇక్కడ వాళ్ళు నిలబడ్డం ముఖ్యమా? రఘువంశం పుట్టిన దేశంలోనా ఈ దౌర్భాగ్యం నడుస్తోంది? అవన్నీ బుర్జువా పద్ధతులు అన్న పెద్ద మనుషులు ఒక్కసారి రఘువంశం చదువుకోండి, ఏది బుర్జువాయో తెలుస్తుంది. ఖర్జూరాలు లాంటి పద్ధతులను పట్టుకుని బుర్జువాల కింద ఆక్షేపించారండి. ఆ రాజులే రాజులు, ఆ రోజులే బాగున్నాయి, ఆ రాజులు ఉన్న రోజులే బాగున్నాయి అని ప్రజలు అనుకుంటే తప్పే ఉందండి, బాగున్నాయి నిజంగానే. వినయాధానాత్ రక్షణాత్, వాళ్ళకి రక్షణ కల్పించాలి. ఇవాళ ఎవరికి రక్షణ ఉందండి? నగలు కదమ్మా, మంగళసూత్రం వెళ్ళుకుని పెట్టుకుని బయటికి వెళ్ళే అవకాశం లేదే హైదరాబాదులో. మొత్తం చైన్ స్నాచింగ్, మరాఠా నుంచి బీహార్ నుంచి దిగుతున్నారు దొంగలు. శ్రద్ధ చేయవలసింది దాని మీద, ఇంకో ఏదో వారిని కలుపుతాం, వీరిని కలుపుతాం, దేశాన్ని ఎందుకండి? ముందు ఆడవాళ్ళ ఆస్తు మంగళసూత్రాలకు రక్షణ కల్పించండి చాలు, ప్రభుత్వం బాగున్నట్టే. బయటికి వెళ్ళడానికి వీల్లేదు, నగ పెట్టుకుందుకు వీల్లేదు, కానీ నగలు అంటే పెట్టుకోరండి, మంగళసూత్రం కూడా వేసుకోరా? ఏది పడితే అది లాగి బారేస్తున్నారు. ఇక్కడ అత్యవసర శ్రద్ధ చూపించింది దీని మీద, చూపించాల్సింది ఫెడరల్ ఫ్రంట్ మీద, యునైటెడ్ ఫ్రంట్ మీద. ఒకరు దీనికి వ్యతిరేకం, ఒకరు దానికి వ్యతిరేకం, ఇద్దరూ పరస్పరం వ్యతిరేకం. చాలా బాగుంది, ప్రపంచం మొత్తం రాజకీయంలో వ్యతిరేకమే నడుస్తుంది, అనుకూలం ఎక్కడ నడవట్ల. శ్రద్ధ అంతా దాని మీద ఉంది, శ్రద్ధ అంతా దాని మీద ఉంది, దీని మీద లేదు ఇక్కడ. రక్షణాత్ పాలనాత్ భరణాదపి, అంతేకాదు భరించాలి అంటే అర్థం ఏంటి? పోషించడం. వ్యవసాయానికి సరైనటువంటి ధర కల్పిస్తే పోషించినట్టే, డబ్బులిచ్చి పోషించక్కర్లేదు. పౌష్టికాహారం పిల్లలకు లభించాలంటే పర్యవేక్షణ బాగుండాలి. నిధులు విడుదలవుతున్నాయి, బస్తాలు వెళ్ళిపోతున్నాయి పాఠశాలలకి, వాటికి మధ్యాహ్న భోజన పథకానికి, సోషల్ సాంఘిక సంక్షేమ పథకానికి వెడుతున్నాయండి. అందులో లోపం లేదు, అక్కడ మొత్తం దుర్వినియోగం అయిపోతుంది. అంచేత పర్యవేక్షణ పెంచాలి. మొగుడికి మొగుడు, మొగుడికి మొగుడు అన్నట్టుగా తయారయ్యాలి, తయారు చేయాలి పాలనా వ్యవస్థని. నువ్వు తప్పు చేస్తే నీకు మొగుడున్నాడు, వాడు తప్పు చేస్తే వాడికి మొగుడున్నాడు, మొత్తానికి మొగుడు నేను ఉన్నా అని చెప్పగలగాలి. అప్పుడు వ్యవస్థ బాగుంటుంది ఖచ్చితంగా. పర్యవేక్షణ బ్రహ్మాండంగా ఉండాలి. మనకి ఓట్లు వేయడం ముఖ్యం కాదు, మళ్ళీ మనం అధికారంలోకి రావడం ముఖ్యం కాదు. పోతే పోతాం, ఉంటే ఉంటాం, ప్రజలకు మంచి చేసామన్న సంతృప్తి చాలు. అంచిత సభ్యత, దిలీపుణ్ణి అందరూ తండ్రిగా భావించారట, జగత్పిత అన్నారట, జాతిపిత అన్నారట. మరి తల్లిదండ్రులు ఏమిటండి అంటే, కాళిదాసు చమత్కారంగా చెబుతున్నాడు, పితరస్తాసాం కేవలం జన్మహేతవక, వాళ్ళ ఊరికి జన్మనిచ్చారంతేనండి. ఆయన వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి కల్పించగలిగితే తల్లిదండ్రుల భారం ఎంత తగ్గిపోతుందండి? వ్యవస్థ బాగుండాలంటే తల్లిదండ్రులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంతిమంగా మూలంగా ప్రభుత్వం అన్నీ బాగుండాలి. ఇప్పుడు ఇంకొక మాట చెబుతాను, రక్షణ అనగానే, గోత్రి అనగానే కేవలం మనుషుల్ని పోషించడం కాదండి, అడవుల్ని కాపాడుకోవాలి, పక్షుల్ని కాపాడుకోవాలి, పశువుల్ని కాపాడుకోవాలి, చెరువుల్ని కాపాడుకోవాలి, ఇదంతా రక్షణే. నాకు ఆశ్చర్యం కలిగించిన వార్త ఏమిటంటే, దుశ్శర్ల సత్యనారాయణ గారని మహానుభావుడు నల్గొండ జిల్లా రాఘవాపురం దగ్గర జాతీయ రహదారి పక్కన తనకి పూర్వం నుంచి వచ్చినటువంటి ఆస్తిని 70 ఎకరాలని పంట పండించడాలు అమ్మడాలు మానేసి అడవి కింద కేటాయించారండి. ఆ మహానుభావుణ్ణి అడవులన్నీ ఆశీర్వదిస్తాయి, అద్వైత మూర్తులు ఆశీర్వదిస్తారు, ప్రపంచం అంతా ఆశీర్వదిస్తుంది, త్రిమూర్తులు ఆశీర్వదిస్తారు. సత్యనారాయణ గారు మీకు మా నమస్కారం, మీకు నా నమస్కారం. నేను మిమ్మల్ని ఆశీర్వదించగలిగే శక్తి కలిగిన వాడు కాదు సత్యనారాయణ గారు, మీరే నన్ను ఆశీర్వదించారు, మీకు నేను నమస్కారం చేస్తున్నా. ఈ త్యాగం అందరిలో ఉండాలి. తునికాకు చెట్లు విపరీతంగా పెంచాడు ఆయన, కానీ బీడీ పని వాళ్ళు వచ్చేసి మాకు ఇవ్వండి, మేమను బా అని చెప్పాడు. నేను పక్షుల కోసం పెంచానని చెప్పాడు. పక్షుల కోసం 70 ఎకరాలు కేటాయించిన మనిషికి ఆయనకండి గుడి కట్టాలి, ఆయనకండి ఆరాధన చేయాలి, ఆయనకండి నమస్కారం చేయాలి. ఎక్కడున్నా సత్యనారాయణ గారు మీకు నమస్కారం. నేను ఇంతకంటే చేయగలిగిందే లేదు. ఆ విషయాన్ని జనంలోకి తీసుకెళ్ళడమే అంతే. 70 ఎకరాల ఏమి త్యాగం, ఏమి త్యాగం అండి? పక్షుల కోసం, ప్రకృతి కోసం, పర్యావరణం కోసం పనిగట్టుకుని చెరువులు కుంటలు తవ్వించేట ఆయన. అందులో తామర పూలు వచ్చాయండి, పత్రికల్లో వేశారు. ముద్దెట్టేసుకున్నానండి పేపర్ని, నేను తామర పూలు చూడలేక ముద్దెట్టేసుకున్నాను. వీలైతే అక్కడికి ఎడదామని చూస్తున్నాను నేను. తామర పూల కోసం ప్రత్యేకం పొలం కేటాయిస్తారా? కాస్త స్థలం ఉంటే అపార్ట్మెంట్లకు ఇచ్చేస్తున్నారే. డెవలప్మెంట్, డెవలప్మెంట్ అని డెవలప్మెంటా? నాశనమా? మంచినీళ్ళు లేవా? స్థలం లేదా? డెవలప్మెంటా? అరగజం స్థలం ఉంటే మొత్తం ఇచ్చేస్తున్నారు. దాని మీద లేపేసి లేపేసి అరగజం స్థలంలో 60 అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు. ఎక్కడ నడవడానికి చూడలేదు, పిల్లలు ఆడుకుందుకు చూడలేదు. పిల్లలు ఆడుకునే చోటు లేని ప్రదేశంలో అడవికి 70 ఎకరాలు కేటాయించినటువంటి దుశర్ల సత్యనారాయణ గారు సాక్షాత్ అన్నవరం సత్యనారాయణ స్వామి కదండి. ఇది మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఒక నల్గొండ జిల్లా, ఒక రాఘవాపురం, ఒక సత్యనారాయణ యావత్ ప్రపంచానికి ముందు తెలుగు వాళ్ళకి ఆదర్శం కావాలి. అది గోప్త్రీ గోవింద రూపిణి. ఇప్పుడు 267 నామం గోవింద రూపిణి అయి నమక. ఆ గోపనం రక్షణలో విష్ణువుని మించిన వాడు లేడు. విష్ణువే కదా రక్షణ. ఆ విష్ణువు అవతారంలో కృష్ణావతారం పరిపూర్ణమైన అవతారం. రామావతారము అంతే కానీ ఇది ఎంతైనా మానవుడు అవతారం. కృష్ణుడు అలాగా పుట్టుక నుంచే తాను దేవుణ్ణి అని చెప్పాడు. ఆ పరిపూర్ణ అవతారమైన కృష్ణ పరమాద రూపంలో మనను అనుగ్రహిస్తున్నది లలితాదేవి అని వ్యాస మహర్షి చెబుతున్నారు. ఆ విషయాలు మనం 23.5 గంటల్లో తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడతాం.